విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసం యుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్త పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాంకుచద్వంద్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గప్రకాశకాయ నమః. ఓం వేదవేదాంతతత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాదిమదఖండనాయ నమః. ఓం వైరాగ్యనిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థప్రకాశకాయ నమః. ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః. ఓం సత్తప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశియే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వానపండితాయ నమః. ధర్మాధర్మ విభగాజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః. ఓం నాదబిందుకళాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియజ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాజీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబ మనోరథాయ నమః. శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయ ప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలు లసత్కరాయ నమః. ఓం గురు భూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాససందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదాచ్యతాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భహేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ಓಂ ಜಗತ್ಪೂಜ್ಯಾಯ ನಮಃ ಓಂ ಜಗದ್ಗುರವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಚ್ಛಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಡಂತಟಿ ಮಹಾನುಭಾವುಡಿಗೆ ಗರ್ಗಾಚಾರ್ಯುಳು ಗುರುವೈನ ಕಾರಣ ಚೇತ ಪೇರು ಪೆಟ್ಟಗಲಿಗಾಡು. ಆ ಪೇರು ಪೆಟ್ಟಿನಪ್ಪಟಿ ನುಂಚಿ ಆ ಪೇರುನಿ ತಾನೇ ತಲುಚುಕೋವಡಂ ಮೊದಲುಪೆಟ್ಟಾಡು. ಅಸಲು ಗರ್ಗುಡಿ ಲಾಂಟಿ ಗೊಪ್ಪ ಗುರುವುಲು ಚಾಲಾ ಅರುದುಗಾ ಉಂಟಾರು. ಎಂದುಕೋ ತಿಳಿಸಿನ, మనం నామస్మరణ చెయ్యటం, ఆ చేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా మనస్సు లగ్నం చేసి చేయటం ఉత్తమోత్తమ మార్గం. ఇతరులను చెయ్యమని విజ్ఞప్తి చేయడం, కోరుకోవడం అది మరింత మంచి పని. సాధారణంగా మాలాంటి వాళ్ళు నామస్మరణ చేసేటప్పుడు నాయనలారా మీరు కూడా చెయ్యండి అనాలట. చెయ్యగలిగితే ఓపిక ఉన్నవాళ్ళు పైకి అంటారు, లేకపోతే లోపలంటారు, అది వారి వారి ఇష్టం. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఈ భక్తిలో కూడా ఆసురీ భక్తి అని ఉంటుంది. ఆసురీ భక్తి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు నామస్మరణ చేసినప్పుడు పక్కవాళ్ళు చెప్పితే వాళ్ళని కసురుకుని తిడతారు. ఇది ఆసురీ భక్తి. మనం రాక్షస భక్తులం కాకూడదటండి. వినయముగా ఇప్పుడు నేను కృష్ణం వందే జగద్గురు అన్నాం, మీకు ఆనందం కలిగితే మీరు గొంతు కలుగుతారు కానీ అంటావా లేదా చంపేనా అంటే అప్పుడు నేను రాక్షసుని అవుతాను. అది మనస్ఫూర్తిగా. కొందరికి ఏంటంటే మొహమాటం, కొందరు గొంతు ఎత్తి పాడతారు, కొందరు లోపల లోపల పాడతారు, కొందరికి భగవంతుడు కంఠం ఇస్తాడు కనుక పాడగలుగుతారు, కొందరికి కంఠం బాగుండకపోతే లోపల లోపల గొణుగుతారు. అది ఏదైనా మొత్తం మీద వాడు భక్తుడే. భక్తుడు కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాడండి? భక్తుడే కానప్పుడు అసలు ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. కాలక్షేపాని కోసం వచ్చేవాళ్ళు అరుదుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి భక్తుల్ని ఆసురీ భక్తితో తిట్టి చేయించకూడదు. కాకపోతే తిట్టి చేయించే అధికారం తల్లిదండ్రులకి గురువులకి ఉంది. గురువులు అత్యావశ్యక స్థితిలో అయితే అంటావా లేదా అనొచ్చనట. అయినా కూడా మహాత్ములైన గురువులు ఆసురీ భక్తి కంటే సాత్విక భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇక తమోగుణ ప్రధాన భక్తులను ఉంటారు, అంటే మేము చేస్తున్న తప్ప ఇక ఇతరులు ఎవరు చేసేది మంచిది కాదనుకుంటారట. ఇప్పుడు నేను ఏదో గొంతెట్టి పాడాను అనుకోండి, నా కంఠమే గొప్పది, మీ కంఠం బాగులేదనే అధికారం నాకెక్కడిది? నాకు ఈ రాగం నచ్చింది, నాకు ఈ స్వరం ఇచ్చాడు, మీకు ఇంకో స్వరం ఇచ్చాడు. కాబట్టి తమో గుణులు అసలు ఇంకొకళ్ళ స్వరాన్ని ఒప్పుకోరన్నమాట. ఈ మూడు భక్తుల్లో సాత్విక భక్తుడు కనుక గర్గాచార్యుడు కృష్ణనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి నారాయణ సమానుడు అని సాక్షాత్తు మా కులగురువు పురోహితుడు గర్గాచార్యుడు చెప్పాడు, ఇతను చాలా గొప్పవాడు, సందేహం లేకుండా ఈయన గురించి వసుదేవుడు కూడా మహాత్ముడనే చెప్పాడు, జాగ్రత్తగా చూడమన్నాడు, యోగేశ్వరేశ్వరులు ఎక్కడికి వెళ్ళినా ఈ కుర్రవాడి వల్ల నీ వంశం తరిస్తుంది, ఇతడు నందాత్మజుడు అని పిలిపించుకుంటాడు అంటున్నారు. బహుశా ఎవడో యోగేశ్వరుడు కారణ జన్ముడు ఇలా వచ్చాడేమో అనుకున్నాడు తప్ప ఇంకా పూర్తిగా నారాయణుడు అనే భావన మాత్రం నందుడికి రాలేదు. ప్రేమ ఉన్నది, పూర్తిగా ఇంకా ఆయన ఎవరు అనే స్పృహ రాలేదు. అంత తేలిక ఎలా వస్తుందండి? యుగ యుగాల సాధన చేస్తే కానీ సంపూర్ణంగా భగవజ్ఞానం రమ్మన్నా రాదు. అయినా నందుడు పరమ యోగజాతకుడు కాబట్టి ఆ మాత్రం పరమాత్మని యొక్క సేవ చేసుకోగలిగాడు. ఎప్పటికి కూడా మనం కృష్ణుణ్ణి యశోదాపుత్ర, నందపుత్ర, నందకుమార అంటున్నావా? రోజు నందుడిని తలుచుకుంటున్నా వంకతో నందకుమార అనిపించుకోవడం కోసం ఆయన భూలోకానికి వచ్చాట. ఆ నందుడు ఇంకెంత అదృష్టవంతుడండి. అసలు ఎన్ని యుగాల తపస్సు చేస్తే భగవంతుడు ఆయన పేరు మీదుగా తన పేరుని సార్థకం చేసుకుంటాడో ఆలోచించండి. ఈ చిన్నపిల్లలిద్దరూ క్రమక్రమంగా పాకడం మొదలెట్టారు. బలరామకృష్ణులిద్దరూ కలిసి గోకులంలో జానుభాగముల హస్తములు వీడువడ నిడుచు దిగనబోదురింతనంత అవ్వల పయ్యదలంది జవాడుదురు ఆలక్రేపులతో కలలమి పట్టి అసమంబులై నవాతిరేకంబుల్ల సింగంపు కొదముల సిరి వహింతురు. ఈ పిల్లలు అప్పుడప్పుడు మోకాళ్ళ మీద, జానువులు అంటే మోకాళ్ళు, ఇలా మోకాళ్ళ మీద పాక్కుంటూ పెడుతున్నారట. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ చేతులు మోకాళ్ళు ఈ నాలుగింటితో పాకుతూ ఉండడం వల్ల నాలుగు కాళ్ళు కలిగిన బుజ్జి బుజ్జి లేగదోడల్లాగా పశు సౌందర్యంతో ప్రకాశిస్తున్నారు. నేనెవరిని, పశుపాలకుణ్ణి గోపాలకుణ్ణి అనిపించుకుంటూ ఆయన పాకుతున్నట్ట. బలరామకృష్ణులు పాకుతూ ఉంటే పైనుంచి నారదాదులు చూశారు, ముక్కు మీద వేలేసుకున్నారు. అన్నన్న సమస్త లోకాలని అటు ఇటు పాకేలా చేసే స్వామివారు ఇప్పుడు పాకడం మొదలుపెట్టాడు, ఈయన లీలలేంటో విచిత్రంగా ఉంటాయి అని చూడటం కోసం లక్ష్మీదేవిని వెంట పెట్టుకొచ్చారట. ఏమో మీ ఆయన్ని చూసావా పాకుతున్నాడని. ఆవిడ చూసి మురిసిపోయి ఎన్నిసార్లు చూశాను ఆయన్ని,
ఇలాంటి రకరకాల చేష్టలు చేస్తాడు, ఈ లీలలే లీలలు అనుకుని దీన్ని వీడియో తీయించి పెట్టుకోవడానికి ఆ రోజుల్లో కుదరదు కనుక ఆవిడ ఆనందంతో పులకించిపోయి పుష్పవర్షం కురిపించిందిట. ఇంతవరకు భర్త పాకుతూ ఉంటే చూసి అది యోగం ఏ స్త్రీకైనా దక్కిందా అంటే ముసలాడే పాకితే అది వేరే విషయం. చిన్నప్పుడు పుట్టినప్పుడు పాకేటప్పుడు అది చూసే అవకాశం సాధారణంగా ఆడవాళ్ళకు ఉండదు పాపం. కానీ ఆవిడ పైన నుంచి శ్రీ మహాలక్ష్మి ఇంకా రుక్మిడిగా పుట్టలేదు కదా, అందుకని ఆయన చూచి ఓహోహోహో మా ఆయన ఇలా ఉన్నాడా అని అనుకుని ఆవిడ కూడా పుష్పవర్షం కురిపించిందిట. ఆ సమయంలో పాకితే పాకుండలు పంచిపెట్టి ఒక సంప్రదాయం ఉన్నది. అందుకని తల్లి ఏం చేసింది, నేతితో తయారు చేసిన ఆవుని నేతితో తయారు చేసినటువంటి పాకుండలు ఊరందరికీ పంచిపెట్టింది, మంచి ఉత్సవం చేసి పెట్టింది, అన్ని రకాలైన పనులు చేసి పెట్టిందండో ఆవిడ. ఉత్సవాల మీద ఉత్సవాలు, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి గోకులం అంతా నిత్య ఉత్సవం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటే అదనమాట. ఆయన పాకితే పాకుండలు, బొర్లా పడితే బొబ్బట్లు ఎలాగో పంచిపెట్టారు, అడుగులు ఇస్తే అరిసెలు పంచిపెట్టారట. ఏ పని చేసినా దాని వెనకాతలు ఏదో ఒక మంచి ఉత్సవాన్ని చేసేవారు వాళ్ళు. ఊరందరికీ పండగ, అందరికీ భోజనాలు, పిండి వంటలు, మధ్య మధ్యలో వస్త్రాలు, కానుకలు, కట్నాలు, నగలు అన్నీ ఇచ్చేది ఆవిడ. ఎందుకంటే కృష్ణుడు వచ్చినప్పటి నుంచి ఆ ఇల్లు మొత్తం సంపూర్ణముగా లక్ష్మీ నిలయం అయిపోయింది. ఆ భగవంతుడు పుట్టడంతో ఇంటికి సకల శోభలు వచ్చాయి, కళలు వచ్చాయి. కొంతమంది పిల్లలు వచ్చిన వేళ విశేషం, అందుకే పిల్లలు వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అంటారు. ఇంట్లోకి పిల్లలు వచ్చిన వేళ విశేషం, ఒక్కొక్కసారి కోడలు వచ్చినప్పుడు లేకపోతే అల్లుడు వచ్చినప్పుడు ఇళ్ళు కళకళలాడతాయి, కర్మగారితే గిలగిలలాడతాయి, అలాగే కొన్ని ఇళ్ళు మంచి ఐశ్వర్యంతో నిండుతాయి. అందుకని పిల్లలు కారణ జన్ములు పుట్టినప్పుడు ఆ గృహము లక్ష్మీ కళతో శోభిల్లుతూ నానాటికి ప్రవర్ధమానం అవుతుంది. నందగోకులం అంతా సంపదతో నిండిపోయింది, అందుకే అందరికీ కానుకలిచ్చేది పూజ్యురాలు యశోద. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేసేవారట, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి వాళ్ళ చెంగులుచ్చుకుని, చీర చెంగులుచ్చుకుని లాగి అవ్వా అని పిలిచేవారట. వాళ్ళేమో ముచ్చట పడిపోయేవారు, ఈ పిల్లలు కొంగుచ్చుకులు అవుతున్నారు, అబ్బో ఇప్పటి నుంచి కొంగుల్లో అవుతున్నాడు అండో కృష్ణుడు అంతే ఒక ముసలావిడ. మరొక ఆవిడ, అబ్బాబ్బా ఎంత ముద్దండి ఆయన నా కొంగుచ్చుకున్నాడు, ఈ కొంగుని ఇంకెప్పుడు వాడకుండా జాగ్రత్తగా పూజామందిరంలో పెడతానందిట, కృష్ణుడు కొంగుచ్చుకులాగితే ఈ కొంగు ఎక్కడ రేపు పొద్దున్న కట్టుకుంటే చిరిగిపోతుందేమోనని ఆ కొంగుని పూజామందిరంలో దాచుకుందాం అనుకుంది ఆవిడ. ఇంకా అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేసేవారట, తలలెత్తి మెల్లన తలవియాడెడు వేళ పన్నగాధీసుల పగిది దాల్తురు. ఈ పాకుతున్నప్పుడు హఠాత్తుగా కృష్ణుడు ఇలా తలక ఎత్తేవాడు, ఆ తల చక్కును పైకెత్తగానే, హఠాత్తుగా పైకెత్తగానే ఆయన్ను చూచేవాళ్ళకి బుస్సున పడగ విప్పిన పాములా కనపడేవాట. బలరాముడు ఎలాగో ఆదిశేషుడిలాగే కనపడ్డాడు, శ్రీకృష్ణుడు కూడా సర్పంలా కనపడేవాడు. పన్నగాధీసుల పగిది దాల్తురు, పన్నగం అంటే పాము, పాముల రాజులైన ఆదిశేషుడు వాసుకి ఇక్కడ ఆడుకుంటున్నారా అన్నట్టుగా తలెత్తి కనిపించేవారట. అంటే వాళ్ళ తలలు పడగల్లా కనపడేది, వాళ్ళ మిగతా శరీరం పాము తోకలా కనపడేది. ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కప్పుడు సర్పాల్లా కనపడేవారు. అసమంబులైన జవాతిరేకంబుల సింగంపు కొదమల్ల శిరివహిల్తురు. ఒక్కొక్కప్పుడు మహావేగంగా పరుగు పరుగురు పాక్కుంటూ పోయేవారు. ఆ పాకడం కూడా పరుగెత్తినట్టుండేది, చిన్నపిల్లలు చకచక పాకుతారు, కొంతమంది మన్ను తిన్నట్టుగా పడి ఉంటారు, కొంతమంది ఈ పిల్లలు చురుకుగా అరుగుల మీద పాకుతూ కింద బురదలో పడిపోయేవారు. ఆ పడిపోయే ముందు పాకుతున్నప్పుడు సింహం పిల్లలరా వీళ్ళు, ఏమో హుషారుగా పరిగెడుతున్నారు, చురుగ్గా పరిగెడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళు దిష్టి కొట్టేవారట. చిన్నపిల్లలు చురుకుగా పరిగెడితే ఇలా పాకుతూ ఉంటే అటువంటిప్పుడు చూడటానికి నిజంగా సింహకిశోరాల్లో ఉంటారు, సింహ పిల్లల్లో ఉంటారు. ఇంకొక్కొక్కప్పుడు ఏం చేసేవారు, కింద బురదలో పడిపోయేవారు కదా, అంగ సంవృష్ట పంకాంగ రాగంబుల ఏనుగు గొన్నల ఎత్తు వత్తురు. ఒళ్ళంతా బురద అయిపోయేది, వాళ్ళ ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు బురద గుంటల్లోకి వెళ్ళి పాకి పడిపోయేవారట. అప్పుడు ఈ పై నుంచి కింద దాకా అంత బురదమయం, అలా బురద చేసుకుని ఏనుగు గుండల్లాగా, గున్న ఏనుగులు అంటే చిన్న ఏనుగులు అనమాట, బుల్లి బుల్లి ఏనుగు పిల్లలు ఉంటాయి, అప్పుడే పుట్టిన పిల్లలు అవి బురదలో దిగితే భలే ఉంటాయి ముచ్చటగా, అలాగా ఏనుగు పిల్లల్లా కనపడేవారు. నంబుల కాంతులంతంతకెక్కంగా బాలార్క చంద్రుల పగిది దోతురు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ ముఖాలు ఇలా ఫ్లాష్ లైట్ వేస్తే మా ముఖం వెలిగినట్టుగా వెలిగిపోతూ ఉండేవి. అప్పుడు వాళ్ళు వెలిగిపోతున్న ముఖాలతో ఎలా ఉండేవారు, తూర్పు దిక్కున చంద్రరేఖ వెలిగినట్టు ఉండేవారు. బాలార్క చంద్రుడు అది కూడా, ఉదయిస్తున్న సూర్యుడు ఉదయిస్తున్నటువంటి చంద్రుడి వలె ఉండేవారు. ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో వేడి ఉండదు, ఒక ఆహ్లాదకరమైన లక్షణం ఉంటుంది. అదే మధ్యాహ్నానికి వచ్చేసరికి సూర్యుడు ఏం చేస్తాడు, వేడి పెంచుకుంటాడు, మనల్ని కాల్చేస్తాడు. వీళ్ళు అలాగా చూపులతో కాల్చకుండా తమ చూపులతో ఇతరులకి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ ఉదయిస్తున్న సూర్యబింబంలాగా ఉదయిస్తున్న చంద్రుడిలా కనపడేవారు. ఎప్పుడు ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చడం వల్ల లాభం ఏమిటో తెలిసిన, ఉదయించే సూర్యుడికి అభివృద్ధి ఉంటుంది, అదే అస్తమించే సూర్యుడికి ఏమిటి, దిగిపోవడం ఉంటుంది. మధ్యాహ్నం పూట సూర్యుడు దిగిపోతాడు, అది నాశనం. ఉదయపు సూర్యుడు అభివృద్ధి. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎదగవలసిన వాడిని, అభివృద్ధి పొందవలసిన వాడిని, ఒరే నువ్వు బాలసూర్యుడిలా అభివృద్ధి చెందు అనాలి, అంతేకాని వృద్ధ సూర్యుడులే అనకూడదు, మధ్యాహ్నం సూర్యుడులే అనకూడదు, అది ప్రమాదం. అందుకని వీళ్ళు నిజంగా అభివృద్ధి పొందబోతున్నటువంటి బాలార్క చంద్రుల్లో ఉండేవారు. ఎల్లమి తల్లుల తన్ను బాలెల్ల త్రావి పరమయోగోద్భవామృత పానలీల సోలి పరమయోగుల విధమున సొంపుగందురు ఆ కుమారులు జనమనోహారులగుతూ. అప్పుడప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, యశోద దగ్గర కృష్ణుడు, వాళ్ళ అమ్మ కనుక పాలు తాగేవాడు. అదే బలరాముడైతే రోహిణి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాలు తాగేవాడు. ఆ పాలు తాగినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని చూపించేవారో తెలుసా, సహజంగా ఆవు పాలు తాగితే మంచి రుచి, తల్లి పాలు పిల్లలకి సహజంగా ఆనందం ఇస్తాయి. వీళ్ళు పాలు తాగుతున్నప్పుడు ఏవో పాలు తాగుతున్నాం రుచిగా ఉన్నాయి శరీరానికి బలం ఇస్తున్నది అనుకోకుండా, యోగాభ్యాసం చేసినప్పుడు ఒక అనుభూతి వస్తుంది సహజంగా యోగులకి. ఆ యోగానందం చాలా గొప్పది, అది పరమానందం. ఆ ఆనందం అనుభవించిన వాడికే తెలుస్తుంది. యోగాభ్యాసము చేసేవాడు ఆనందం పొంది ఎలా పులకించిపోతాడో అలాగే తల్లుల పాలు తాగి అది యోగామృతమేమో అన్నట్టుగా భావించి పులకించిపోయేవారు. అప్పుడు వాళ్ళని చూచేవాళ్ళకి ఈ ఇద్దరు యోగేశ్వరులు యోగరసంతో ఆనందం పొందుతున్నారు అని అనుకునేవారట. ఈ విధంగా యోగుల్లా కనపడేవారు ఆ కుమారులు. చిన్నప్పుడు ఏ పని చేసినా జనమనోహారులగుతూ చూసే జనులందరికీ ఆనందం కలిగించేవారు, జనుల హృదయములను ఆకట్టుకున్నారు. కొంతమంది మాట్లాడితే ఇతరులు ఆనందం పొందుతారు, కొందరిని చూస్తే ఇతరులకు ఆనందం కలుగుతుంది, కొందరు మాట్లాడితే ఆనందం కలుగుతుంది, కొందరు పోట్లాడిన ఆనందం కలుగుతుంది, కొందరు ఆట్లాడిన ఆనందం కలుగుతుంది. అసలు ఈ పిల్లలు ఏమి చేసినా ఆనందమే. అందుకే జనమనోహారులు జనుల యొక్క మనస్సును అపహరించారు. నిజం చెప్పాలంటే వీళ్ళు వచ్చాక వ్రేపల్లెలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ పని చేస్తున్నా వీళ్ళకేసే చూడటం మొదలెట్టారట. మూడంతుల పనులు మానేశారు. అన్నం వండుతుంది ఒక ఆవిడ, అన్నం వండడం మానేసి, అయ్య బాబా కృష్ణుడి మొహం ఎంత బాగుందో అని కృష్ణుడికే చూసేది. కానీ చిత్రనేట తెలుసా, పొయ్యి మీద ఎంతసేపు ఆవిడ అన్నం వదిలినా ఈ కృష్ణుడిని చూడటం వల్ల అన్నం మాడేది కాదు, తనంతా తానే ఉడికిపోయాక అన్నపుకుండ పొయ్యి మేంచి కిందకు వచ్చేసేది టండోయ్. అంటే భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో ప్రేమ భక్తి కదా ఇది వాళ్ళకి, ఆయన దేవుడిని కూడా కాదు ఆయన మీద సంపూర్ణ ప్రేమ ఉంది. ఆ ప్రేమ భక్తి వల్ల ఆయన్ని చూస్తూ తమ పనులు మర్చిపోయినా ఆ పనులు మాత్రం పాడవడంలా. అదే మనమైతేనో పొరపాటున సీరియల్ చూస్తూ 5 నిమిషాలు స్టవ్ కట్టకపోతే ఈ మొత్తం అన్నం అంతా మాడిపోతుంది, కుక్కర ఢామని పైకి లేచిపోతుంది. కానీ పరమాత్ముని మీద ఉన్న దివ్య దృష్టి వల్ల, ప్రేమ వల్ల వారి కొండలు అన్నం ఉడకగానే అలా లేచి ఆ వంటింట్లో పెట్టే ఆహార పదార్థాలు పెట్టే స్థలానికి వాటంతా అవే నడుచుకుంటూ వెళ్ళిపోయేవిట. పొయ్యి కూడా ఎవరు ఆర్పక్కర్ లేకుండా కట్టెలు ఆరిపోయేవి. వీళ్ళు కాసేపటికి అప్పటికో గుర్తొచ్చి, అమ్మో పొయ్యి మీద కొండ పెట్టా, ఆ కొండలో నీళ్లు పోశాను, అందులో ఎసట్లో బియ్యం పోశాను, అవి ఏమయ్యాయో అని ఉలిక్కిపడి వస్తే చిత్రం, పొయ్యి ఆరిపోయి ఉండేది, అన్నం చక్కగా కొండలో ఎవరో పెట్టినట్టు ఆ వంటింట్లో ఉండేది. అసలు అలా జరిగితే మీరు కూడా రోజు ఉపన్యాసాలకి ఇళ్ళన్నీ మనేసి కూర్చుంటారు, అంత నమ్మకం ఉంటే, వాళ్ళకున్నంత ప్రేమ ఉంటే. మీకు నా మీద అంత ప్రేమ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి తేడా ఉంది అని నేను అంటాను లేదు, మీరు మనస్సులు చెబుతాయి. కృష్ణుడి మీద అంత సంపూర్ణ ప్రేమ అన్నమాట. పాలు కొండలో పోసి ఒక ఆవిడ పెట్టిందిట, ఆ కొండలో పాలు పొంగిపోయి పొయ్యిలో పడ్డంలా చక్కగా కాగి పైన బాగా మేగడలా కట్టేసి ఆ తర్వాత ఆ కొండ తనంత తాను పక్కొచ్చేసేది. ఇలా వాళ్ళ పనులన్నీ శ్రీకృష్ణుడిని చూస్తూ ఉండడం వల్ల, శ్రీకృష్ణుడి మీద ప్రేమ వల్ల, శ్రీకృష్ణ కటాక్షం వల్ల ఏమీ పాడవడంలా, అంత హాయిగా సాగుతున్నాయి. అందుకే కృష్ణుడు వచ్చాక ఎవరికి పనులు చేసేందుకు అవకాశము లేదు, అలాగని ఏ పనులు అవ్వకుండా ఉండడము లేదు. ఏకకాలంలో పనులు అవుతున్నాయి, పనులు చేసి అలసిపోవాల్సిన అవసరం లేకుండా ఆనందంతో పరవశత్వంతో బ్రతుకుతున్నారు రేపల్లె వాసులంతా, వ్రజభూమిలో ఉండేవాళ్ళు ఆ వ్రజవాసులంతా కూడా. యశోదకి, రోహిణికి, అందరికీ అన్ని పనులు చకచకా సాగుతున్నాయి. ఈ విధంగా ఆ యోగేశ్వరేశ్వరులు వాళ్ళని ఆనంద పెడుతున్నారు. క్రమంగా చూడడం మొదలెట్టి గుర్తుపడుతున్నారు చండోయ్ వీళ్ళు. శ్రీకృష్ణుడు ఎలా చూసి గుర్తుపెట్టినట్టు నటించేవాడు అని. అప్పుడు ఒక ఆవిడంది, నన్ను చూశాడు, గుర్తుపెట్టాడు. ఇదివరకు కృష్ణుడు కళ్ళు ఇంకా పూర్తిగా తెరిచేవాడు కాదు, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి మనల్ని చూచి గుర్తుపెడుతున్నాడు. అమ్మాయి నన్నే గుర్తుపెట్టాడు, నన్నే గుర్తుపెట్టాడని అవ్వలంతా మురిసిపోయేవారట. చూడనివారలనెప్పుడు చూడక, తనని చూడని వాణ్ణి ఎప్పుడు చూడక, ఈ లోకాలన్నీ చక్కగా నడిచేటట్లుగా చూచే ఆ స్వామివారు, ఆయన చూపుల వల్లే ఈ లోకాలన్నీ ఇలా నడుస్తున్నాయి, మనందరం చల్లగా హాయిగా బతుకుతున్నాం. అలా మనల్ని ప్రేమతో చూసి కటాక్షించే స్వామి ఇప్పుడు కొత్తగా చూపులు నేర్చుకున్నట్టు, ఇతరులను చూచి గుర్తుపడుతున్నట్టు, అలా చూచి వాళ్ళ కొంగులుచ్చుకోగానే వాళ్ళంతా పులకించి మమ్మల్ని చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు అంటూ ఆనందంతో పరవశించిపోయేవారు. వాళ్ళ కోసమని చూడడం నేర్చుకున్నాడనమాట. అవ్వల నెరుగక మువ్వురి కవ్వల వెలుగొందు పరముడర్భకుడై, ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అవ్వాయనంగా అల్లన నేర్చెన్. ఈయనకి ఏ తల్లి తండ్రి లేరు, తన ఎంత తాను పుట్టినవాడు. అందుకే ఆయనకి ఏమని పేరు, అభవుడు అంటే పుట్టుక లేనివాడు. పుట్టుక లేదు గనక తల్లి తండ్రి ఉండరు. అవ్వ అంటే తల్లి అని అర్థం అన్నమాట. ఏ తల్లిని ఎరగకుండా అవతరించే మహానుభావుడు ఆయన, అటువంటి వాడు. ఇంకోటి అవ్వల నెరుగక అంటే కేవలం తల్లిని ఎరగని వాడనే కాకుండా ఇంకో అర్థం కూడా ఉన్నది. ఆ వల అవ్వల అంటే ఈయన కంటే పైన ఎవరున్నారు, ఎవరూ లేరు. ఈయనని దాటి మరొక శక్తి లేదు, అన్నిటికంటే అతీత శక్తి ఈయన, అంతటి గొప్పవాడు. మువ్వురి కవ్వల వెలుగొందు పరముడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతంగా ఉండే పరబ్రహ్మ ఆయన, త్రిమూర్తులకు అతీతుడు ఆయన. అటువంటి పరమాత్ముడు ఇప్పుడు చిన్న బాబుగా మారి పసిపిల్లవాడై అక్కడున్న అవ్వలకి తల్లులకి సంతోషం కలిగేటట్లుగా అవ్వా అవ్వా అని అండం నేర్చుకున్నట్ట. సాధారణంగా పిల్లలు అత్త అని నేర్చుకుంటారు, అలా నేర్చుకుంటే సామాన్య బాలకుడు. ఈయన అవ్వా అనే శబ్దంతో మాట్లాడడం నేర్చుకున్నాడు. ఎవరైనా అవ్వా అన్నారు అంటే వాళ్ళు దుష్ట శిక్షకులు అవుతారని, అందులో ముఖ్యంగా దుష్టుడైన మేనమావకి గండం అని శాస్త్రం. ఈయన మేనమావ గండం కోసమే పుట్టాడు కదా ఈ పిండం, ఆ గండం కోసం. అందుకని అవ్వా అనే పదం నేర్చుకున్నాడు, అమ్మతో నేర్చుకున్నాడు అనమాట. ఎప్పుడు పిల్లలు చూడండి, అమ్మతో నేర్చుకోరు, అత్తతో నేర్చుకుంటారు శాస్త్ర ప్రకారంగా. ఈయన అవ్వా అవ్వాయనంగా నల్లన నేర్చాను. అప్పుడు అక్కడున్న అవ్వలంతా ఆనందపడిపోయి, ఇదిగోనమ్మ యశోద, ఒక్క నిన్నే కాదు మమ్మల్ని కూడా అవ్వా అవ్వా అంటున్నాడు, మేమందరం అమ్మలమే, అబ్బో నన్ను చూచి అవ్వన్నాడు, నన్ను చూచి అవ్వన్నాడు అని ఎవరికి వాళ్ళు ఆనందపడిపోతే పక్క వాళ్ళు అన్నారు, ఆ నిన్నేం చూచి కాదు మమ్మల్ని చూసి అన్నాడు అని తమని చూచి అన్నట్లు మాత్రమే మురిసిపోవడం మొదలుపెట్టారు. ఇక ఆయన పాకడం అయ్యింది, పలకడం అయ్యింది, అడుగులేయడం మొదలెట్టాడు. ఆయనని వేదం ఏమంటోంది, ఓం సహస్ర శీరషాః పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకి వేల కొలది పాదములున్నాయి, అనేకమైన పాదములు, అనేక శిరస్సులు, అనేక హస్తములు కలిగిన పరమాత్మ. ఇన్ని అడుగులు కలిగి కూడా ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని అడుగులు దానం అడిగాడు, కేవలం మూడు అడుగులు దానం అడిగాడు. పోనీ మూడు అడుగులు సరిపోయిందా అంటే రెండు అడుగులతోటే భూమి ఆకాశాలు ఆక్రమించాడు. చివరికి మూడో అడుగు పెట్టడానికి నేల లేకపోతే నెత్తి మీద పెట్టాడు, బలిచక్రవర్తి నెత్తి మీద. అలాంటి మహాత్ముడు ఆయన. అడుగులు వే కలిగియు రెండడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుండు అడుగిడదొడగెను శాత్రవులు అడుగులు సడుగులును వదలి అడుగవనివ్వడం. వేయి అడుగులు కలిగి రెండే రెండడుగులతో భూమ్యాకాశములు ఆక్రమించిన అంతటి పరమాత్మ ఇప్పుడు నేల మీద అడుగులు వేయడం నేర్చుకున్నట్ట కొత్తగా. చిన్నపిల్లలు అడుగులు వేయడం నేర్చుకుంటారుగా, అలాగే ఈయన కూడా చిన్నపిల్లవాడు అయ్యాడు గనక కొత్తగా నడక నేర్చుకున్నాడు. ఈయన నడక నేర్చుకోగానే ఒక క్షణకాలం శత్రువులకి కంపం వచ్చింది. కంసుడు లాంటి రాక్షసులు ఈయన అడుగల వేయడంతో టక్కన కింద పడిపోయారు. వాళ్ళ అడుగులు ఢామ్ అనే శబ్దంతో కింద పడ్డాయి, అంటే కాళ్ళు కంపించిపోయాయి, కాళ్లలో వణుకు పుట్టింది. పరమాత్ముడు నడక మొదలు పెట్టగానే దుర్మార్గులకి, అసురులకి, క్రూరులకి, వేద విరుద్ధ మార్గంలో నడుచుకునే వారికి కంపం పుట్టింది. వాళ్ళు కింద పడిపోయారు. వాళ్ళు ఎక్కడదాకా కింద పడ్డారట, అడుగవని పడన్ అధఃపాతాళానికి పోయారు మొత్తం. పాపాత్ములకి ఈయన నడకతో నాశనం ప్రారంభమయ్యింది. ఇంతలోనే ఉంది తమాషా, రెండు అడుగులు నడిచి పడిపోయి, మళ్ళీ లేచి మళ్ళీ పడిపోయి, ఈయన కాసేపు అటు ఇటు కులికేవట. ఈ అడుగులు వేస్తున్నాడు కృష్ణుడిని తెలుసుకుని రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలంతా రేపల్లికి వచ్చేశారు. అదృశ్య రూపంలో ఎవరికీ కనపడకుండా కృష్ణుడి నడక చూచారు. అప్పుడు రంభంది, అసలు నాకేదో నాట్యం వచ్చు అనుకున్నాను, నాకేం వచ్చు, ఈయన తప్పటడుగులు వేస్తుంటే అదే గొప్ప నాట్యం అందిట. అంటే ఆయన మెల్లిమెల్లిగా వేస్తున్న అడుగులు నృత్యం చేసినట్టుందనమాట. అందుకని తడవాడిరి బల్ల కృష్ణులు తడవాడిరి వారి జూచి తగ రంభాదుల్, తడవాడిరరులు భయమున తడవాడిరి మంతనముల తపసులు వేడకన్. బలరామకృష్ణులు నడిచారు. ఈ నడక ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపించిందిట. రంభాది అప్సరసలేమో ఆ నడకల్లోంచి నాట్యం నేర్చుకున్నారు. అంటే ఆయన నడకే నాట్యం అన్నమాట. ఇంకా శత్రువులు అక్కడక్కడ తడవాడారు, అంటే దాక్కోవడం మొదలెట్టారు, హడిలిపోయి ఈయన ఎక్కడ చంపుతాడోనని. ఇంకా తపస్సులో వీడు అడుగులు వేస్తూ ఉంటే, ఇవి అడుగులు వేయడం కాదు యోగ సాధన మార్గం అనుకుని సంతోషంతో పులకించారు. అంటే వీళ్ళ అడుగులు ఋషులకి యోగ మార్గంలో కనబడ్డాయి, శత్రువులకి ప్రాణాపాయ స్థితిని ప్రసాదించాయి, అప్సరసలకి నాట్యం నేర్పాయి. ఒకే పరమాత్ముడు అడుగులు వారి వారి భావములను బట్టి, వారి వారి శ్రద్ధలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతిని ఇచ్చాయి. ఇక ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒకరోజు ఏం చేశాట, నేల మీద అటు ఇటు ఆడుకున్నాడు. ఆ ఆడుకోగానే నేల మీద ఉన్న మట్టి అంతా ఒంటికి తగిలింది ఆయనకి. అప్పుడు ఆయన కనపడ్డాడు, తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తగల సంగడి కాని తునుకగా కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయ మగు మెడ కప్పుకాగా పాల భాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుకాగా హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తల్ప వెలయునట్లు. అంటే పద్యం మీకు అర్థమైందనమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కాసేపు శివుడిలే కనపడ్డాడు, నాకు శివుడికి తేడా లేదు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. విష్ణురూపుడైన శివుడికి నమస్కారం, శివరూపుడైన విష్ణువుకి నమస్కారం. అందుకే శివుడికి విష్ణువుకి తేడా లేదు, విష్ణువే శివుడి రూపంలో, శివుడే విష్ణు రూపంలో, రెండు రకాలుగా మనల్ని లోకాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరికీ నమస్కారం, ఆ ఇద్దరికీ భేదము లేదని వేదము చెబుతున్నది. అజ్ఞానులు కొంతమంది శివకేశవ భేదం పాటించి నశించిపోతున్నారు, జ్ఞానులు ఎప్పుడూ శివకేశవులకు భేదం పాటించరు. ఆ ఇద్దరు ఒకటేనని లోకానికి నిరూపించడం కోసం ఇప్పుడు కృష్ణుడు చిన్నప్పుడు ఆ బాల్యలీలలో అచ్చం శివుడిలా కనబడ్డాడు. ఒరే నాయనలారా, నాకు శివునికి తేడా లేదు, మేమిద్దరం ఒకటే, కాబట్టి మా ఇద్దరిలో భేదం పాటిస్తే మీరు నశిస్తారు, మేము ఒకటే అని చెప్పడానికి అచ్చం శివుడిలా కనబడ్డాడు బాలకృష్ణుడు. ఎలా కనబడ్డాడు అంటే, ఆడుకుంటున్నప్పుడు ఈ నేల మీద ఉన్న మట్టి ఒంటికి పూసుకున్నాడు ఆయన. నేల మీద ఉన్న మట్టి అంతా ఒంటికి అంటుకుంది, అంటుకున్న మట్టి ఎలా ఉంది, పూసిన నెరి భూతి పూత కాగా ఒంటికి విభూతి పూసుకున్నట్టుంది. గుళ్ళో గళ్ళగానే ఎంత విభూతి టపాటపా నుదుటికి భుజాలకి అంతటికి మనం పూసుకోవడంలా, అలాగే కృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు నేల మీద ఉన్న మట్టి అంతా ఆయన శరీరానికి పుయ్యబడి, ఆ పుయ్యబడిన మట్టి విభూతి రేఖల వలె మెరిసిపోతున్నాయి, తీర్చిదిద్దినట్టు పైగా. వాటి పేడ పులుపుకున్నట్టు కాదట. అక్కడ నామం ఎప్పుడూ తీర్చిదిద్దాలి, చక్కగా దిద్దాలి. ఇష్టం వచ్చాడు వంకర టెంకర్లుగా పెట్టుకోకూడదు, ఊరికే పులుముకోవడం కాదు, అందంగా తీర్చిదిద్దుకోమని పేరు. అందుకే తిరునామంబును తీర్చిదిద్ది అని శాస్త్రం. అందుకే మీరు ఎప్పుడైనా చూసి ఉంటే నేను సాధారణంగా ఉపన్యాసానికి వచ్చే ముందు నామం తీర్చుకుంటాను కావాలని. అది శాస్త్ర నియమం, అది అది గృహస్థుల యొక్క నియమం. అది సన్యాసులకి నియమం లేదండి. సన్యాసుల యొక్క నియమాలు వేరు, సంసారంలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జ్ఞానుల యొక్క నియమాలు వేరు. అందువల్ల ఇప్పుడు కృష్ణుడు అచ్చం విభూతి రేఖలు తీర్చిదిద్దుకున్నట్టుగా నేల మీద ఉన్న మట్టిని పూసుకుని శివుడిలా కనబడ్డాడు. నామం పెట్టుకున్న, విభూతి పెట్టుకున్న శివుడిలా ఉన్నాడు. ఇంతలో ఏం జరిగింది, వాళ్ళమ్మ కంఠంలో ఇంత ఇంద్రనీలమణి ఉన్న పతకం వేసింది. ఆ ఇంద్రనీలమణి, ఇంద్రనీలమణి అంటే నీలంగా ఉంటుంది కదా, మీరు చూసారుగా రాళ్లల్లో, ఇంద్రనీలమణితో కూడిన పతకం మెడలో కనపడింది. ఆ పతకం ఎలా ఉందన్నమాట, శివుడు విషం తాగాడు, అప్పటి నుంచి ఆయన మెడంతా కూడా నీలంగా మారింది. ఇప్పుడు ఈయన కంఠంలో ఇంద్రనీలమణి ఉండడం వల్ల ఆ మెడ కమనీయమగు మెడకప్పు కాగా, కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా, ఈ కంఠమాలికలో ఉన్న ఆ ఇంద్రనీలమణి నీలంగా మెరిసిపోతూ కంఠమంతా నీలకాంతిని ప్రసరింపజేస్తూ శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం నీలకంఠం అయ్యింది. ఇప్పుడు ఈయన కూడా విషం తాగాడేమో, అందుకే ఈయన కంఠం నీలంగా ఉందేమో, బహుశా ఈయనే నీలకంఠుడేమో అని లోకం అనుకునేలాగా కనబడ్డాడు ఆయన. ఆయన కంఠం నీలకంఠం అయింది. కప్పు అంటే నలుపు అన్నమాట, ఈ కంఠం కాస్త నలుపు అయిపోయింది ఇంద్ర నీలమణి వల్ల. ఇప్పుడు కంఠం కూడా నీలంగా ఉంది, విభూతి కనబడుతోంది, నీలకంఠం కనపడింది. ఇక ఆపై ఇంకా ఏం చేశాడు ఆయన, వాళ్ళమ్మ నెత్తి మీద ఒక చిన్న చంద్రరేఖ పెట్టింది, ముత్యములతో తయారు చేసిన చంద్రరేఖని జుట్టులో పెట్టింది. ఆయన తలంతా చక్కగా దువ్వి ఒక ముడేసి ఆ ముడిలో ఏం చేసిందనమాట, చంద్రరేఖ పెట్టింది. ఆ చంద్రరేఖ ముత్యాల చంద్రరేఖ. ముత్యాలు ఎలా ఉంటాయి, తెల్లగా మెరిసిపోతాయిగా. ఈ తెల్లని ముత్యాల చంద్రరేఖ, అదిగో ఆకాశంలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన జటాజూటంలో చంద్రరేఖ ఉన్నది, ఆ చంద్రరేఖ ఈ చంద్రరేఖ, ఈయనే జటాజూటధారి అయిన శివుడు అన్నట్టుగా లోకానికి కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ చంద్రరేఖ శివుడి జడల్లో ఉన్న జాబిలి రేఖలా ఉన్నది. అక్కడితో ఆగిందా అంటే, అబ్బే ఆయన మెడ నిండా గొలుసులున్నాయి. ఈయన అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆ గొలుసులకున్న పతకాలు ఇలా పైకి లేస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి, హారవల్లు లొరగ హారవల్లులు కాగా, మెడలో పాముల హారాలు, చేతులకి త్రాచుపాముల హారాలు, నడుముకు కూడా శివుడు వడ్డాణంలో పెట్టుకుంటాట పావునే, మొత్తం మీద ఆయన శరీరం అంతా పావులే, ఆభరణాలన్నీ సర్పాలే. ఇప్పుడు ఈయన ఈ గొలుసులు కదులుతూ ఉంటే అవి నాగేంద్ర భూషణాల్లో ఉన్నాయన్నమాట. ఈ విధముగా శ్రీకృష్ణుడు బాల్యములో ఎలా కనపడుతున్నాడనమాట, విభూతి పూతతో కంఠంలో నీలం వల్ల నీలకంఠుడిగా, జాబిలి రేఖతో. ఇవన్నీ ఓ పక్కన పెట్టండి, మూడో కన్ను కూడా చూపించట ఆయన. వాళ్ళమ్మ కస్తూరి తిలకం ఇలా పొడుగ్గా పెట్టింది, నల్లని కస్తూరి తిలకం ఇలా పొడుగ్గా పెడితే ఆ కస్తూరి తిలకం ఎలా ఉందనమాట, కాముని గెలిచిన కన్నుగాగా, మన్మధుణ్ణి భస్మం చేసిన మూడవ కన్నులో ఉంది. ఇక్కడ మూడవ కన్నులో నామం కనబడుతోంది, విభూతిలాగానేమో అడ్డంగా పెట్టినటువంటి మట్టి కనబడుతోంది, మెడలో ఉన్న గొలుసులు పాముల గొలుసుల్లా కనబడుతున్నాయి, ఇంద్ర నీలమడేమో నీలకంఠంలా కనబడుతున్నది, జాబిలి రేఖలాగా ముత్యాల హారం కనబడుతోంది, వెరసి బాల్యలీలలో శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్చం శివుడిలా కనబడ్డాడు, శివుడికి నాకు తేడా లేదు, మేమిద్దరం ఒకటే అని లోకానికి చెప్పడానికి. శివుని పగేది నొప్పే, శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయ్యునట్లు. ఆ సమయంలో ఈ పిల్లలు క్రమక్రమంగా ఆటలాడడం మొదలుపెట్టారు. ఈ ఆటలు కూడా కొంచెం గట్టి ఆటలాడేవాట ఆయన. శృంగ్యగ్ని దంష్ట్రేసి జలద్విజ కంటకేభ్య క్రీడాపరావతి చలౌ ససుతౌ నిషేద్ధుం గృహ్యాణి కర్తుమపి యత్ర నతజ్జనన్యౌ సేకాత ఆపతురలం మనసో అనవస్థాం. అక్కడ కొమ్ములు కలిగిన కొన్ని జంతువులు ఉన్నాయి. సహజంగా ఆవులకి కొమ్ములు ఉంటాయి, జింకలుండేవి వాటికి కొమ్ములు ఉండేవి, ఇంకా కొన్ని రకాలైనటువంటి మేకలు ఇలాంటివి, గొర్రెలు ఇవి కూడా ఉన్నాయి. అజ అని కూడా చెప్పారు, అజ అంటే మేక. గోకులంలో మేకలు కూడా ఉన్నాయి, అన్ని రకాలైన బట్టి పెంచేవారు కదా వాళ్ళు. ఈ కొమ్ములు కలిగిన వాటి దగ్గరికి వెళ్ళి పిల్లలు పరిగెత్తుకు వెళ్ళి ఆ కొమ్ములు గట్టిగా పట్టుకుని వాటి దగ్గర పొట్ట పెట్టి వాటి దగ్గర శిరస్సు పెట్టి ఆడుతూ ఉంటే అమ్మ బాబో కొమ్ములు ఎగేస్తాయేమో ఇలాగా. సహజంగా పశువులు కొమ్ములు అప్పుడప్పుడు ఇలా ఎత్తుతాయి. కొమ్ములు ఎత్తితే ఆ కొమ్ములు ఏ గొంతుకులోనో కళ్ళల్లోనో గుచ్చుకుపోతుందేమో, మా పిల్లలు ఏమైపోతారు అని వద్దున అయినా కృష్ణ బలరామ ఆ కొమ్ములు ఉన్నటువంటి జంతువుల దగ్గర అప్పుడే ఆడుకోకండి, కొంచెం పెద్ద అయ్యాక కొమ్ములు పట్టుకుందరు కానీలే అంటే మేము కొమ్ములు తిరిగిన మనగాళ్ళం కదా ఈ కొమ్ములు వంచుదాం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అవి పట్టుకుని ఆడుకునేవారట. తర్వాత అగ్ని అప్పుడప్పుడు నిప్పు చేత్తో పట్టుకుని తెలగాట ఆడేవాడు కృష్ణుడు. నెయ్యి నిప్పలా పట్టుకుని హారతిస్తాను అయ్యి నేను హారతిస్తాను అనగానే వాళ్ళ అమ్మ బాబోయ్ చెయ్యి కాలిపోతుంది ఆయన అంటే అగ్నిహోత్రుడు నన్నేం చేస్తాడు నా ముఖమే అగ్నిగా అనేవాటి పైగా. నిజంగానే విష్ణుమూర్తికి ముఖం ఎవరు? అగ్నిహోత్రుడు కదా. అందుకే రోజు విష్ణు సహస్రనామంలో ముఖమపి దహనః అంటున్నాం కదా, ముఖం అంటే అగ్నిహోత్రుడు ఆయన కృశానుడు. అయినప్పటికీ వాళ్ళకి తెలియదు అగ్ని చేత్తో పట్టుకుంటున్నాడు కాల్చుకుంటాడేమో అని యశోద పరుగు పరుగున చెంబుడు నీళ్లు అట్టుకొచ్చి లేక పాలు చేతులు ఉంటే పాలు కూడా పోసి అగ్ని చల్లార్చేది. అగ్నితో ఆడేవాడు ఆయన. దంష్ట్రేసి కోరలున్న జంతువులతో బాగా కోరలున్న కుక్కలతోటి నక్కలతోటి తోడేళ్లతోటి అప్పుడప్పుడు ఊళ్ళలోకి చిరుతులు వచ్చేవి. అదంతా అడవి కాబట్టి ఆ అడవిలో మీదకొస్తున్న చిరుతుపులుల కోరలలో చేతులు పెట్టేవట. అమ్మ బాబా కోరలున్న వాటితో ఆడుకుంటున్నాడు వీడు, మమ్మల్ని భయపెట్టేస్తున్నాడు అని తల్లులు కాపాడుకోలేక తల ప్రాణం తక్కువచ్చేదిట. జల నీళ్లలో దూకి చిన్నప్పటి నుంచి ఈతలు ఆడేవారు. మనకి పక్కనే చెరువులు కాలువలు ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈత వస్తుంది. మా మేము ఆ రోజుల్లో గోదావరి ఇవతల నుంచి అవతలకి ఈదేవాళ్ళం. పిల్లలకి ఇప్పుడు అసలు ఈతే రావటం లేదు, దిక్మాల స్విమ్మింగ్ పూలు అవి కూడా దొరక్కవు. అక్కడ ఏ నదుల్లోకి వెళ్ళి ఈతలు కొట్టేవాళ్ళు లేరు, ఎంతసేపు బాత్రూమ్ స్నానమే. నిజం చెప్పమంటారా, హైదరాబాద్లో కొంతమంది పిల్లలకి ఆవు ఏదో గేదేదో తెలియదు, ఆవు అంటే ఇదేనా అంటాడు వాడు దున్నపోతుని చూపించి. పిల్లలు అలా అయిపోయారు, ఎందుకంటే బొత్తిగా నగరంలో ఆవును చూడరు వాళ్ళు. పాలు ఎలా వస్తాయి, ఆవు పాలు ఇస్తుందా, ఆవు ఎలా పాలు ఇస్తుందో తెలియదు పాపం పిల్లలకి. ఇంకేం పిల్లలండి మా ఐదారు పిల్లలు, ఈ పిల్లల కంటే ఏమిటి కనపోతే ఏమిటి అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే చక్క ఏ చెరువులో కాలువల్లోనూ ఏదాలి పిల్లలు చిన్నప్పటి నుంచి, నీళ్ళంటే భయం లేదంటే. అప్పుడు పెద్ద అయ్యాక పొరపాటును కూడా నదుల్లో స్నానం చేయమంటే ఈ పిల్లలు కంగారు పెట్టేస్తారు, వాడు బుడుంగును ఒలగలేరు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి నదులు అలవాటు చేయాలని కృష్ణుడు చెప్పాడు. వాళ్ళు అందులో చిన్నప్పుడే ఈదేవారట. ద్విజ ఇంకా పక్షులతో ఆటలాడేవారు. పెద్ద పెద్ద గద్దలు వస్తే వాటి మీద ఎగిరి దూకేవారట. పక్షులతో ఆడేవారు. కంటకేభ్య ముళ్లతో ఆడేవారు. క్రీడా పరావతి చలవు. ఈ విధంగా అన్నిటితోటి ఆటలాడుతూ ఉంటే పిల్లల్ని వద్దు వద్దు అని తల్లిదండ్రులు వెనక్కి లాగేవారు, అయినా వీళ్ళు వినిపించుకునేవారు కాదు. చిన్నపిల్లలు ఎప్పుడు అలాగే వెళ్ళిపోతారు. మొత్తం మీద ఇళ్లలో పనులు మానేసి హడులెత్తుకుంటూ ఈ పిల్లలు ఎప్పుడు ఏం తెచ్చి పెడతారో ప్రమాదం, ఉప్పు తెచ్చి పెడతారో అని వీళ్ళని కాపాడుకోవడంలో కాచుకోవడంలో చూచుకోవడంలో కాలక్షేపం అయిపోయేది యశోదకి రోహిణికి. అయినా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నా వీళ్ళ పనులు వీళ్ళు చేస్తూనే ఉండేవారు. మొత్తం మీద పిల్లలు తమాషాగా ఆటలాడి అప్పుడప్పుడు తల్లులకి భీతి కలిగించినా బాగా ఈత కొడుతున్నప్పుడు ఏ యమునా నదులను మా అబ్బాయి బలేవాడండి అప్పుడే ఈదేస్తున్నాడండి ఓయ్ అని యశోద మురిసిపోయేదట. మళ్ళీ అంతలోనే భయం, ఈదినందుకు ఆనందం, అంతలోనే ఏమైపోతాడో ఏ నదిలో కొట్టుకుపోతాడో అనే బెంగ ఈ బెంగతోటి ఆనందంతో కూడా ఆవిడ కాస్త భీతి ప్రీతి పొందేది. ఇంకా కృష్ణుడికి నడకొచ్చాక ఇంట్లో ఉండడం మానేశాడు. నడకలు వచ్చిన పిల్లలు కొత్తల్లో అటు ఇటు పరిగెడతారు. శ్రీకృష్ణుడు కూడా బలరాముడు కొంచెం గంభీరంగా ఉండేవాడు కానీ ఈయన మాత్రం అందరి ఇళ్లలోకి పరిగెత్తు పోయేవాట. ఎప్పుడు చూస్తే ఏ మూల చూసినా ఈయనే, ఎల్లమ్మ ఇంట్లోనూ ఈయనే, పుల్లమ్మ ఇంట్లోనూ ఈయనే, యశోద ఇంట్లోనూ ఉండేవాడు, రోహిణి ఇంట్లోనూ ఉండేవాడు, కనకాంబరం ఇంట్లోనూ ఉండేవాడు, పీతాంబరం ఇంట్లోనూ ఈయనే ఉండేవాడు. అందరి ఇళ్లకి పరుగు పరుగును వెళ్ళిపోయి అమ్మకి తెలియకుండా మస్కా కొట్టి బురిడీ కొట్టించి వాళ్ళ ఇళ్లలో ఉన్న పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ పుచ్చుకుని ఆఖరిని ఏమి ఎరగనట్టు అమ్మ దగ్గరకు వచ్చేసేవట. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి